అపొస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము. అపొస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము మనం 41వ వచనం నుంచి కొన్ని వాక్యాలు చదువుకుందాం. 41వ వచనం నుంచి 42వ వచనం నుంచి 47 వరకు చదువుకుందాం. 41 నుంచి, కాబట్టి అతను వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దిన మంది ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపొస్తల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుటి యందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతివానికి భయం కలిగను, మరియు అనేక మహత్కార్యములను, సూచక్రియలను అపొస్తల ద్వారా జరిగను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకునిరి. ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొనది పంచిపెట్టిరి. మరియు వరేక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుణ్ణి స్తుతించుచు, ప్రజలందరి వలన దయపొందిన వారే ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనిచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. చదువుబడ్డ లేఖన భాగం నుంచి ఆత్మదేవుడు మనందరితో మాట్లాడినట్లుగా ఆత్మ సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి, ఏకీభవించండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, సర్వాధికారి అయిన ప్రభు, మమ్మల్ని స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం, గణపరుస్తున్నాం, మీ నామాన్ని గొప్ప చేస్తున్నాం. మా తండ్రి మీకు వందనాలు. మా జీవం మీది, ఈ దిన 10వ తేదీ మీది. సర్వానికి మీరు అధికారి అని ఒప్పుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తున్నాం. ప్రతి శుక్రవారము మీ సన్నిధిలో సంఘమును వచ్చిన ధ్యానాల్లో అనేక విషయాలు మాతో మాట్లాడుతూ ఉన్నారు. ఉదయకాలం మా అందరితో మీరు మాట్లాడండి. సమయాన్ని ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. మా ప్రభు వచ్చిన నిబిడలందరినీ మీరు బలపరచండి. మా మధ్య వసించడానికి ఇష్టపడుతున్న దేవుడు అని నమ్మి స్తుతిస్తూ మీ సన్నిధిని ఒప్పుకుంటూ మిమ్మల్ని మా మధ్యకి ఆహ్వానిస్తూ పరిశుద్ధ లేఖనాల కొరకే మీకు స్తోత్రాలు. మీ వాక్య ధ్యానంలో ఆత్మదేవ మాతో మాట్లాడండి, మా హృదయాలు తెరవండి. మా ప్రభు ఉదయకాల సమయాన్ని ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. మీకు వందనాలు. మమ్మల్ని ఆరాధనలోకి నడిపిస్తున్న విజయవాడ సహవాసాన్ని ప్రభు ఈ సంవత్సరం ఘనముగా మీరు బలపరిచి వాడుకోండి. విజయవాడ పట్టణానికి దీవెనకరంగా, 2 రాష్ట్రాలకు మాదిరిగా మీరు నిలబెట్టండి. మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ ఉదయకాలపు ఆరాధనకి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. మనం ప్రత్యేక రీతిలో ప్రతి శుక్రవారము సంఘము గురించి నా ధ్యానాలు కొనసాగిస్తా ఉన్నాం. సంఘాన్ని అర్థం చేసుకోవడానికి ప్రభు అనేక విషయాలు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. అందులో భాగంగా ఆది సంఘం, ఆధునిక సంఘం మీద అధ్యయనాన్ని మనం ప్రారంభించాం. నేడు సంఘాలను చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అన్నారు. కట్టారు. పెంతకోస్తు దినాన పరిశుద్ధ ఆత్మదేవుడు రావడంతో సంఘ ప్రారంభం జరిగింది. అది ఆది సంఘం, యెరూషలేము సంఘం. అపొస్తలులు వేసిన పునాది మీద కట్టబడ్డ సంఘం. ఆ చిన్న సంఘం శ్లోకంతో రాజీ పడలేదు, హింసలకు భయపడిపోలేదు, ప్రాణత్యాగాలకు వెనక తీయలేదు. ఆ చిన్న సంఘం పాతాళాన్ని మూయగలిగింది, పరలోకాన్ని తెరవగలిగింది, బూదిగాంతాలను చేరుకుంది. క్రైస్తవ సంఘానికి మాదిరి సంఘం ఆది సంఘం, లేదా యెరూషలేము సంఘం, లేదా అపొస్తలుల సంఘం. కాబట్టి మనం దీని మీద అధ్యయనాన్ని కొనసాగిస్తా ఉన్నాం. అందులో గత శుక్రవారం మనం ఒక 5 అంశాలను అర్థం చేసుకున్నాం. ఆది సంఘం యొక్క ఆది సంఘం ఎలా ఉంది అన్న మాట దగ్గర మొదటి అంశం వారి భక్తి అనుదిన భక్తి చదివిన ఈ వాక్య భాగాల్లో నుంచి 42, 46 ప్రతి దినం తప్పక వాళ్ళు కూడుకున్నారు. ప్రతి దినం నేడు సంఘం ఆదివారానికి పరిమితం అయిపోయింది, అది మనకు తెలుసు. ఆదివారం భక్తి బైబిల్లో లేదు, ఆదివారం భక్తి బైబిల్లో లేదు. ఆదివారానికి ఎక్కడ లేని పరిశుద్ధత తీసుకొచ్చి ఆపాదించారు. ఆదివారం ఎంత ప్రాముఖ్యమో సోమవారం కూడా అంతే, మంగళవారం కూడా అంతే, ఈ శుక్రవారం కూడా అంతే. ప్రతి దినం దేవుడు సమానంగా చేశాడు. అన్ని దినాలకు 24 గంటలే, అన్ని దినాలకి రాత్రి పగలు సమానమే, ఏం తేడా లేదు. దేవునితో గడపడానికి దేవుని వాక్య ధ్యానానికి సంఘ సహవాసానికి ఆదివారం మాత్రమే పరిమితం అయిపోయింది. దాన్ని ప్రాక్టికల్ గా హాలిడేతో కనెక్ట్ చేసి హాలిడే ఉంది కాబట్టి మేము గ్యాదర్ అవుతాము అంటే ఇట్ మస్ట్ బి స్పెషల్ గ్యాదరింగ్. సెలవు ఉంది కాబట్టి ఆదివారం ఏదైనా ఎక్స్ట్రా చేయండి, ఆదివారం ఎక్స్ట్రా చేయండి, కానీ చేయాల్సింది మాత్రం రోజు చేయాలి. అది ఆది సంఘంలో చూస్తూ వచ్చాం. వాళ్ళు ప్రతిరోజు 41 వచనం ప్రకారంగా, 42 ప్రకారంగా అపొస్తలుల బోధ, సహవాసము, ప్రార్థన, రొట్టె విరవటం ఎడతెగక ప్రతిరోజు చేశారు. ఇది చాలా ప్రాముఖ్యమైన సత్యం. ఎస్ఎఫ్జే కట్టబడింది అనుదిన భక్తి మీద. సంఘాలు ఆగిపోయింది ఆదివారం భక్తితోటి. మనం సంఘాలను చూసి ఆదివారం వెళ్తే సరిపోతుంది, ఆదివారం సంఘం సరిపోతుంది అని మనం అనుకుంటున్నాం. బైబిల్ అలా చెప్పట్లే. అనుదిన భక్తి. రెండవ మాట, వారు గ్యాదరింగ్ ఎక్కడ గ్యాదర్ అయ్యారంటే ఇంటింట కూడుకున్నారు. వాళ్ళు గ్యాదర్ అవ్వడానికి స్పెషల్ గా ఒక మందిరం, ఒక గోపురం, ఒక పరిశుద్ధ స్థలం. నో, కొత్త నిబంధన ప్రకారంగా పరిశుద్ధ స్థలాలు అంటూ ఏవీ లే. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ ఉంటానన్నాడు. ఎక్కడ అంటే ఎక్కడైనా, నీ కంఫర్ట్ ప్రకారంగా, నీ కన్వీనియన్స్ ప్రకారంగా ఎక్కడైనా, ఈవెన్ ఆన్లైన్ లో కూడుకున్నా అది గ్యాదరింగే. టెక్నాలజీ మనకి ఇచ్చిన స్కోప్ ఎంత అద్భుతమంటే మనం, నేను ఈరోజు ప్రత్యేకంగా వాక్య ధ్యానం తర్వాత బడ్జెట్ ఉంటుంది, లాస్ట్ మంత్ బడ్జెట్ మనం వింటాం. ఎప్పుడు 100 మందితో చిన్న మీటింగ్ పెట్టినా తక్కువలో తక్కువ 100,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఎప్పుడు 100 మందితో మీటింగ్ పెట్టినా, మీటింగ్ హాల్ అన్నీ కలిపి రోజు మనకి 400-500 మంది గ్యాదర్ అవుతారు. 400-500 మంది గ్యాదర్ అవటం 2 రాష్ట్రాల నుంచి, ఆయా స్థలాల నుంచి, అది చాలా కష్టంతో కూడుకున్న పని. గ్యాదరింగ్ చాలా కష్టం. రోజు ఎక్కడి నుంచి వస్తారు? రాలేరుగా. రోజు ఎక్కడ అకామిడేట్ చేసేది? అయ్యేది కాదుగా. కానీ టెక్నాలజీ ఏం చేసిందంటే సరిహద్దులన్నీ తుడిచేసింది, సరిహద్దులన్నీ తుడిచేసింది. పోనీ గ్యాదర్ అవ్వ బాబు 5 గంటల కల్లా నువ్వు రా అంటే ఉదయం 5 గంటలు ఎక్కడి నుంచి వచ్చేది, రాలేరు కదా. వస్తే లేటు, 1/2 గంట 1/2 గంట లేట్ అయిపోద్ది. రావడానికి 1 గంట సమయం, పోవడానికి ఇంకో గంట సమయం, చాలా కష్టం. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఇంటింటా కూడుకున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడుకోవడానికి కష్టమేముంది, ఇద్దరు ముగ్గురు అన్నాడు కాబట్టి 2-3 కుటుంబాలు కలిసి గ్యాదర్ అయ్యారు. రోజు అవుతారు అవుతారు అవుతారు. కాబట్టి వాళ్ళు ఇంటింటా కూడుకున్నారు. ఖర్చు లేని పని, ఈజీ గ్యాదర్ అవడం, ఈజీ ఈజీ యాక్సెస్, ఈజీ యాక్సెస్ యాక్సెస్ లో ఎక్స్పెండిచర్. ఈరోజు ఆరాధన స్థలం అనగానే లక్షలతో ముడిపడ్డ పని, లక్షలతో ముడిపడ్డ పని. 5వ తేదీన ఈ నెల లాస్ట్ వీక్ 5వ తేదీన విజయవాడలో హిందూ ధర్మ పరిరక్షణ కొరకు అని చెప్పి పెద్ద సభ 5 లక్షల మందితోటి విశ్వ హిందూ పరిషత్ వల్ల ఏర్పాటు చేశారు. ఏంటి వాళ్ళ తాపత్రయం అంటే హిందూ దేవాలయాల రక్షణే మా ధ్యేయం. నిజంగా దేవాలయాలను కాపాడుకోవాలి. ఎందుకు కాపాడుకోవాలి? దేర్ ఈజ్ అ గ్రేట్ బిజినెస్, చాలా పెద్ద వ్యాపారం జరుగుతుంది, చాలా ఎకరాల భూములు ఉన్నాయి, అక్కడికి వచ్చే కానుకలు. దేవుడి మీద ప్రేమేం కాదు, దేవాలయాల మీద ప్రేమ దేని కోసం అంటే బిజినెస్. అదేమి క్రైస్తవ్యానికి, క్రైస్తవ్యం దానికి ఏం అతీతం కాదు. నా తండ్రి ఇంటిని దొంగల గుహగా చేసేశారు, దొంగల గుహ, వ్యాపారపుటిల్లిగా చేసేశారు. ఎందుకు బాబు నీకు మందిరం అంటే అంత మక్కువ అంటే కానుకలు వస్తాయి. కానుకల మీద ప్రేమ, దేవుడి మీద కాదు, దేవుడి దగ్గరకు వచ్చే ప్రజల మీద కాదు. మీరు మందిరాలకు ఇంపార్టెన్స్ లేదు అంటే దాని మీద ఇవేళ వాళ్ళ మధ్య గొడవ జరిగింది, వాళ్ళ మధ్య గొడవ జరిగింది. వాళ్ళ రాడికల్స్ ఇలా అన్నారు, మీ దేవాలయాల మీద ప్రేమ మంచిది కాదు, పెద్ద గొడవ తీసుకొచ్చారు. సరే, యేసుక్రీస్తు ప్రభు మాత్రం బైబిల్లో కనబడ్డ ప్రతిసారి అయ్యా ఈ దేవాలయం చూసావా అంటే చూసా చూసా, రాయి మీద రాయి లేకుండా మొత్తం కూల్చివేయబడుతుంది. దేవాలయం అంటే ఆయనకు చిర్రెత్తుకు వస్తుంది. దేవాలయానికి వెళ్తే తాళ్ళు తీసుకొని అక్కడున్నా తరిమేశాడు ఆయన. ఎందుకంటే అది డబ్బు సంపాదించుకోవడానికి వ్యాపారం నిలయంగా మారిపోయింది. నాడు అంతే, నేడు అంతే, సంఘం వ్యాపారం అయిపోయింది. కారణం దేవాలయంతో ముడిపెట్టడం. ఆది సంఘం ఆ ట్రాప్ లో లేదు. ఆది సంఘం అనుదినం కూడుకున్నారు, ఇంటింటా కూడుకున్నారు. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేయాలి, వాళ్ళు దేవాలయంలో కూడుకున్నారు కదండి అన్న మాట రాయబడింది 2వ అధ్యాయం 46 మరి వరేక మనసుకులే ప్రతి దినం దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు. దేవాలయంలో ప్రతిరోజు కూడుకున్నారు కదా అంటే వాస్తవానికి క్రైస్తవ్యం కట్టబడింది, సంఘం కట్టబడింది ఆ అధ్యాయంలోనే కదా. వాళ్ళు 3000 మందితో స్టార్ట్ అయిన సంఘం వాళ్ళే మందిరం గట్ల, మందిరం గట్ల. యూదుల సమాజ మందిరాలు, యూదుల సమాజ మందిరంలో తర్వాత అధ్యాయంలో 3వ అధ్యాయంలో పేతురు యోహాన్ వెళ్లారు. అక్కడికి వెళ్లి మోకాలేసి చేతులు పైకెత్తి దేవానికి స్తోత్రం, నీ పరిశుద్ధ ఆలయానికి వచ్చాం అబ్బే, అలాంటి ప్రార్థనలు ఏవి లేవు. అక్కడ వచ్చి ఏం చేశారంటే వెళ్తూ వెళ్తూ కుంటుని బాగు చేసి తీసుకెళ్లారు. అందరు నోరెలబడి చూస్తున్నారు. అక్కడ టీచింగ్ స్టార్ట్ అయింది, మీరు చంపిన యేసును దేవుడు లేపాడు, యేసు నామే వీణి స్వస్థపరిచింది, యేసు నామంలోనే రక్షణ. బోధ చేయడానికి అక్కడ జనం వస్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి బోధ చేస్తున్నారు. ఆరాధించట్లా, ఆరాధించట్లా. ఆరాధన గృహాల్లో జరుగుతుంది. దేవాలయాల ఆరాధన వద్దు అన్న ఉద్దేశం కాదు, కాని దేవాలయం రోజు గ్యాదర్ అవడానికి తాళాలు తీరు, ఆదివారమే తాళం తీస్తారు. రోజు వెళ్ళడానికి కూడా నీ ఇంటి పక్కన లేదు, నీకు కష్టమే. కానీ ఇంటింటా కూడుకోవడానికి ఏం పోయింది? చక్కగా కూడుకోవచ్చు, కుటుంబాలుగా కూడుకోవచ్చు, రెండు మూడు కుటుంబాలు కలిసి కూడుకోవచ్చు. అది ఆది సంఘం చేసిన ప్రాక్టీస్. మూడవ మాట ఆరాధన విధానం. ఆరాధన విధానం 2:42 ప్రకారంగా వాక్యానికి ప్రాముఖ్యతనిచ్చారు, ప్రార్థనకు ప్రాముఖ్యతనిచ్చారు, సహవాసానికి ప్రాముఖ్యతనిచ్చారు. నేడు సంఘాల్లో వాక్యానికి సమయం ఇవ్వట్లేదు, ఎక్కువ పాటలతో గడిపేస్తున్నారు, పాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, వాక్యానికి ఎక్కువ సమయం ఇవ్వట్లేదు. వాక్యం సిస్టమేటిక్ గా టీచింగ్ కూడా జరగట్లే, సిస్టమేటిక్ టీచింగ్ కూడా జరగట్లే. విజ్ఞాపన ప్రార్థనలు, మొక్కుబడి ప్రార్థనలు ఎంత ఘోరంగా ఉంటాయో ప్రార్థనలు, మొక్కుబడి ప్రార్థనలు చాలా షార్ట్ గా, చాలా స్వీట్ గా, చాలా స్టైల్ గా, చాలా స్టైల్ గా ప్రార్థనలు ఉంటాయి. తర్వాత సహవాసం, కలిసి భోజనం చేయడం లేదు. రొట్టె విరవటం అనగానే ప్రభు బల జ్ఞాపకం వస్తుంది, రొట్టె ద్రాక్ష రసాలు ఇస్తున్నారు, రెండు చిన్న రొట్టె ముక్క చేతిలో పెడుతున్నారు, ఒక గ్లాస్ ద్రాక్ష రసాలు ఇస్తున్నారు. ఇది ఏదో దేవాలయాల తీర్థం ఇచ్చినట్టే, తీర్థం ప్రసాదం చేతిలో పెట్టినట్టే. కనీసం ఆ మందిరం బయట ఉన్న అడుక్కునేవాడికి కూడా రొట్టె పెట్టట్లా, భోజనం పెట్టట్లా. కానీ ఆది సంఘం అట్లా కాదు, తిన్నారు, కడుపు నిండా తిన్నారు, కలిసి తిన్నారు, ప్రేమను పంచుకొని తిన్నారు, ప్రేమను పంచుకొని తిన్నారు. కలిసి భోజనం చేయటం, కలిసి భోజనం చేయటం సంఘాల్లో లేవు. క్రిస్మస్ కూడా భోజనాలు పెట్టడంలా, వాళ్ళైతే గ్యాదర్ అయిన ప్రతిసారి భోజనం పెట్టుకున్నారు. ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అక్కడ ఉంది, అది వాళ్ళ ఆరాధన విధానం. 4, వాళ్ళ బోధ, అపోస్తుల బోధ చాలా ప్రాముఖ్యంగా నొక్కి చెప్పబడ్డ మాట. అపోస్తుల బోధ ఏంటి? అపోస్తుల బోధ పునరుద్ధానం గురించిన బోధ, రాబోయే జీవితం గురించిన బోధ, మరణం తర్వాత జీవితం గురించిన బోధ. ఈ 4 విషయాలు అది అపోస్తుల బోధ. మరి నేడు సంఘాల్లో బోధ 60 సంవత్సరాల జీవితానికి మాత్రమే బోధ, ఈ జీవిత కాలం కోసమే బోధ, పొట్ట కోసం బోధ, డబ్బు కోసం బోధ, ఆశీర్వాదాల బోధ, ఆదరించే బోధ, కానుకల బోధ, భిన్నమైన బోధ. బోధ చాలా మారిపోయింది, బోధ చాలా మారిపోయింది. 4 విషయాలు చూసాం, ముందు కొనసాగదాం. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు, అందుకే మీకు వాక్యాలు కోట్ చేసి నేను స్క్రీన్ డిస్ప్లే చేసి మీకు చూపిస్తున్నాను. యూ కెన్ స్టడీ, ఇంకా బాగా అర్థమవుతుంది ఈ విషయాలు. 5వ మాట అపోస్తుల కార్యాల గ్రంథం, 5వ మాట అపోస్తుల కార్యాల గ్రంథం 17:7. వారు భూలోకాన్ని తలకిందులు చేశారు. ఆది సంఘం భూలోకాన్ని తలకిందులు చేసింది. ఇది చాలా మనకు పురుకొల్పునిచ్చే మాట. 17:7. అయితే వారు కనబడినందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్నపు అధికారుల వద్దకు ఈడ్చుకొని పోయి భూలోకమును తలకిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. భూలోకమును తలకిందులు చేసిన వీరు, వాళ్ళు భూలోకాన్ని తలకిందులు చేశారన్న మాట దగ్గర అర్థం ఏంటంటే, వాళ్ళు లోకంతో మిలాఖత్ అయిపోలేదు, లోకంతో రాజీ పడిపోలేదు, లోకం ఎలా నడుస్తా ఉంటే అలా సంఘం లేదు, లోక పోకడలు వాళ్ళు లేవు, లోక ఆచారాలు వాళ్ళు లేవు, లోకంలో చలామణి అయిపోతుంది, సంఘంలో చలామణి కావట్లేదు, లోకం మోసంలో ఉంది, సంఘం సత్యంలో ఉంది. లోకం సంఘాన్ని చూసి నేర్చుకుంది, లోకం సంఘాన్ని చూసి మార్చుకుంది, లోకం సంఘానికి ఆకుర దానేమంటారు, గీటురాయిలాగా ఉంది. ఎట్లాగా విలువలు లేకుండా తలకిందులుగా ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్న లోకానికి ఆది సంఘం
ఆది సంఘం అన్నిటిని సెట్ చేసింది. అది భూలోకం తలకిందులు చేశారన్నమాట. భూలోకాన్ని తలకిందులు చేశారన్న మాట దగ్గర భూలోకం లోకంలో ఆ రోజు నాటి కాలం వాళ్ళు ఏం చెప్తుంది, వాహ్వా వాహ్వా భలే చెప్పారు అనేం అనలా. ఆది సంఘాన్ని చూసి వెంటనే దిద్దుబాటు మార్పులోకి వాళ్ళు వచ్చేలా ఎంత పర్సిక్యూషన్ గుండా ఆది సంఘం వెళ్లాల్సి వచ్చిందంటే, లోకానికి నీతులు నచ్చవు, లోకానికి మార్చుకోమంటే నచ్చదు. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం అండి, పుష్ప 2 సినిమా ఎందుకు అన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో నాకు ఇప్పటికీ ఆశ్చర్యం. ఎందుకు అంటే ఏమంది అంత వైలెన్స్ నిష్టపడుతున్నారు, అంత క్రిమినల్ నేచర్ నిష్టపడుతున్నారు, అంత ఇండీసెన్స్ ఇష్టపడుతున్నారు, ఆ వల్గల్ లాంగ్వేజ్ ఇష్టపడుతున్నారు. మంచి సత్యం నీతి అబ్బే అవేమొద్దు. ఇప్పుడు ఏమైపోయిందంటే కలెక్షన్స్ రావటం ముఖ్యం కాబట్టి జనం ఎలాంటి సినిమాలు చూస్తే అలాగా. ఎందుకు మసాలా పాటలు పెడతారు? మసాలా పాట పెడితే ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి కదా, పెట్టేస్తారు. ఇంకా సెన్సర్ బోర్డు అంటే ఒకటి తగలబడింది కాబట్టి అట్లా ఉంది. లేకపోతే డబ్బులు వస్తాయంటే ఏమైనా చేస్తారు. ఏం చేసినా కరెక్టేనా? నో, ఏం చేసినా కరెక్ట్ కాదు, చేసినవన్నీ కరెక్ట్ కాదు, జనం ఆమోదించినవన్నీ కరెక్ట్ కాదు, జేజేలు కొట్టినవన్నీ కరెక్ట్ కాదు, మెజారిటీ ప్రిన్సిపల్ కరెక్ట్ కాదు, ఎక్కువ మంది నమ్మింది సత్యం కాదు. అప్పుడైనా ఇప్పుడైనా సంఘం దగ్గర సత్యం ఉంది, సంఘం సత్యాన్ని లోకానికి చెప్పాలి, లోకం ఒప్పుకోదు. అలాగని చెప్పి లోకం ఒప్పుకోవట్లేదు కాబట్టి సంఘం కూడా ఒప్పుకోదు, రెండిటికి సెట్ కావు. ప్రభు బోధదే యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం. మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించుచున్నాను. 18, లోకం మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించిందని మీరు ఎరుగుదురు. ఏం ఆశ్చర్యపడద్దు, యేసుక్రీస్తు ప్రభుని సిలువేసిన లోకం నీకేం కిరీటం పెట్టదు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుని సిలువేసి నీకు కిరీటం పెట్టిందంటే యేసుక్రీస్తు ప్రభుకు చెందినవాడు కావు, యేసుక్రీస్తు ప్రభు బోధనను తీసుకెళ్లట్లేదు. యేసుక్రీస్తు ప్రభు బోధ చేస్తే పట పళ్ళు కొరికారు, మమ్మల్ని అనేస్తున్నాడు, మమ్మల్ని తిడుతున్నాడు అని చెప్పి శాస్త్రులు పరిచయలకు ఎక్కడో కాలింది, రాళ్ళు పట్టుకున్నారు, చంపేద్దామని చెప్పి ఎన్ని పన్నాగాలు పన్నారు, ద్వేషించారు. 15వ అధ్యాయం 18వ వచనం, లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల నన్ను మాత్రమే ద్వేషిస్తుంది, మిమ్మల్ని మాత్రం కౌగులించుకుంటుంది అని యేసుక్రీస్తు ప్రభు అపొస్తలకు చెప్పల. వాళ్ళనేమన్నాడు, మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. కావాలని చెప్పి లోకం చేత తిట్లు తినండి దెబ్బలు తినండి నేను చెప్పట్లేదు. ఏముందో అది చెప్తే దాన్ని తీసుకోవడానికి మాత్రం లోకానికి చాలా కష్టం. కాబట్టి 18వ వచనంలో, లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. 19, మీరు లోక సంబంధులైన ఎడల లోకం తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించుచున్నది. మీరు లోకస్తులు కారు, మీరు నా ప్రజలు, నన్ను ద్వేషించిన లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. అర్థం చేసుకుందాం, అర్థం చేసుకుందాం. 16వ అధ్యాయం మాట్లాడుతున్నాడు ఆయన, 16:33. లోకములో నాయందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, లోకములో మీకు శ్రమ కలుగును. ఇది ఖచ్చితంగా చెప్పిన స్టేట్మెంట్. కొంతమందికి శ్రమలు వస్తాయి, కొంతమందికి ఇబ్బందులు వస్తాయి, మిగతా వాళ్ళందరూ బాగుంటారు, 90% బాగుంటారు, 10% మాత్రమే పర్సిక్యూషన్కి వెళ్తారు, 10% మాత్రమే లోకం చేత వ్యతిరేకించబడతా అనుకోవడానికి లేదు, అనుకోవడానికి లేదు. అందరికంటే లోకంలో మీకు శ్రమ కలుగును. అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. నేను ధైర్యం తెచ్చుకోండి, నేను ఆ శ్రమల్లో మిమ్మల్ని కాపాడుతాను. ధైర్యం తెచ్చుకోండి, మీకు ఆ శ్రమలు లేకుండా చేస్తాను. కాదు కాదు కాదు, నేను ఎట్లాగా నిలబడి జయించాను, మీరు నిలబడండి, నేను సహాయం చేస్తాను. దేనికి? భరించడానికి, ఆ శ్రమల గుండా ప్రయాణం చేయడానికి మిమ్మల్ని బలపరుస్తాను. తప్పిస్తాను కాదు, తప్పిస్తారంటా లేదు. మొదటి యోహాన్ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించనే ప్రేమించవద్దు అంటాడు. లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. లేదండి, నాకెందుకో ప్రేమించాలనిపిస్తుంది అంటే రెండవ మాట రాసుకో. రెండవ మాట ఏంటి? ఎవడైనా లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. నీకు లోకం బాగా నచ్చితే, నువ్వు లోకానికి బాగా నచ్చితే అర్థం ఏంటంటే నీకు దేవుడు నచ్చడు. దేవుడికి నువ్వు నచ్చవు, లోకానికి నచ్చావు కదా. లోకం నీకు నచ్చింది కదా, లోకంలో మెప్పు, గుర్తింపు, ఘనత అవన్నీ దొరుకుతున్నాయి కదా. అయితే పో, ఈ మాట రాసుకో, నువ్వు దేవుని ప్రేమ వాణి యందు ఉండదు, నీకు దేవుడు నచ్చడు, దేవుడికి నువ్వు నచ్చవు. అయితే లోకం లేదా దేవుడు? అయితే లోకం లేక దేవుడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో లోక స్నేహం దేవునితో వైరం. అంతే ఆ మాట, ఇంకెంత సూటిగా మాట్లాడుతున్నాడు. లోక స్నేహం దేవునితో వైరం, వ్యభిచారం అన్నాడు దాన్ని. లోక స్నేహం వ్యభిచారం. ఎవడు ఈ లోకంతో స్నేహం చేయకూడనో వాడు దేవునికి శత్రు. వారు భూలోకం లోకంతో కలిసిపోలేదు, లోకంలో మెప్పు ఘనత కోరుకోలేదు, లోకం ఎలాగుంటే అలా మేముంటాం అనుకోలేదు. వాళ్ళు లోకం ఎలాగున్నా వాళ్ళు మాత్రం సత్యాన్ని వదిలిపెట్టలేదు. దానివల్ల హింసలు గుండా, శ్రమల గుండా వెళ్లాల్సి వచ్చింది. కానీ నేడు సంఘం లోకాన్ని వెంబడిస్తుంది, లోకాన్ని వెంబడిస్తుంది, లోకంతో పోటీ పడుతున్నారు, లోకంతో కలిసిపోతున్నారు. లోకంలో ఉన్న చెత్త అంతా సంఘంలోకి వస్తుంది, లోకంలో ఉన్న చెత్త అంతా సంఘంలోకి వస్తుంది. ప్రియులరా, మనం లోకస్తులం కాము, లోకానుసారంగా లేము, ఉండకూడదు. లోకం కొరకు ప్రార్థన చేయాలి, లోకానికి సువార్త చెప్పాలి, లోకం చేత దెబ్బలు తినాలి. కానీ లోకంతో కలిసిపోకూడదు, అది ప్రమాదం. ఆది సంఘం కలవలేదు, నిలబడింది, అయితే ఇబ్బందులు పడ్డారు. అల్టిమేట్ గా లోకాన్ని ప్రభావితం చేయగలిగారు, తలకిందులు చేయగలిగారు. నేడు సంఘం తన మహిమను కోల్పోతుంది, తన ఉనికిని కోల్పోతుంది, తన ఉనికిని కోల్పోతుంది. తర్వాత 6వ మాట, ఆది సంఘం విధానాల్లో 6వ మాట, వారు నాయకులను శిష్యులను తయారు చేశారు. ఆది సంఘం లీడర్స్ ని తయారు చేసింది, సెకండ్ లైన్ లీడర్స్ ని తయారు చేసింది, పెద్దలను తయారు చేశారు, నాయకులను తయారు చేశారు, శిష్యులను తయారు చేశారు. ఆ మాటకు వస్తే ప్రతి విశ్వాస శిష్యుడయ్యాడు. అపొస్తల కార్యాల గ్రంథం 14:23. అపొస్తల కార్యాల గ్రంథం 14:23. ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి. ఆ మాట అర్థం చేసుకున్నా, పెద్ద కాదు పెద్దలు, ప్లూరల్ వర్డ్. ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరిచి. వన్ మ్యాన్ షో కాదు, వన్ మ్యాన్ షో కాదు. సంఘం అంటేనే ఇద్దరు ముగ్గురు, టీం. సంఘం అంటేనే టీం, సంఘం అంటేనే టీం. ప్రతి సంఘంలో పెద్దలు ఉన్నారు, ప్రతి సంఘంలో నాయకులు ఉన్నారు. 21 కూడా చూడండి. 21, వార పట్టణంలో సువార్త ప్రకటించి అనేకను శిష్యులుగా చేసి. అనేకను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకును, ఈకోనియకును, అంత్యోకియకును తిరిగి వచ్చిరి. మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా 12 నియమించబడ్డారు. అందులో ఒకడు పోతే మరలా చీటీలు వేసుకుని మత్తీని వాళ్ళు ఎంపిక చేసుకున్నారు. అది 1 జరిగింది. 6 వచ్చేసరికి ఇంకొక 7 నియమించుకున్నారు. అందులో స్టెఫన్ ఉన్నాడు, ఫిలిప్ ఉన్నాడు. 7 ఏర్పరచుకున్నారు. ఆ 7 పరిచర్య వాళ్ళు భోజనాలు వడ్డించడమే కాకుండా అన్ని పనులు చేస్తున్నారు. ఆ 7 మాత్రమే కాదు, సంఘాలు అనుదినం విస్తరిస్తున్నాయి. సంఘ నాయకులు అనేక మంది నియమించబడతా ఉన్నారు. సంఘము అన్న మాటే ప్లూరల్. క్రిస్టియన్ లీడర్షిప్ మస్ట్ బి ఇన్ ప్లూరల్ నెంబర్. వన్ మ్యాన్ షో కాదు. సహజంగా దాన్ని మీరు ఎంకరేజ్ చేయొద్దు. పలానా ఆయన వాడుకుంటున్నాడండి, పలానా ఆయన దేవుడు నిలబెట్టుకున్నాడండి. అది కొత్త నిబంధన లీడర్షిప్ అది కాదు. 12 ప్రభువు నిలబెట్టాడు, ఇద్దరిద్దరుగా పనిచేశారు, పేతురు, యోహాను, పౌలు, బర్నబ, పౌలు, శీల, పౌలు, మార్కు, ఇద్దరిద్దరు. దాన్ని మనం చూడాలి. కాబట్టి నేడు ఎలాంటి పోకడలు సంఘంలో ఉన్నాయంటే ఎవరిని కలుపుకోవడం లేదు, ఒకడే సేవ చేస్తాడు. ఒకవేళ అవకాశం ఇస్తే కొడుక్కి ఇస్తాడు, కొడుకు సరిగ్గా లేకపోతే అల్లుడికి ఇస్తాడు. ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్, క్వీన్ ఎలిజబెత్ రాణి వంశ పారంపర్యంగా నెక్స్ట్ రాజులు వస్తుంటారు. ఈ రాజు పోతే కొడుకు రాజు అవుతాడు. అట్లా వస్తుంటారు వంశ పారంపర్యంగా. ఇక ఆ కుటుంబంలో ఒక సన్నాసి పుట్టాడు అనుకోండి, ఒక దద్దమ్మ పుట్టాడు అనుకోండి, ఇక దేశం అంతా సరదా తీరిపోదు. బాబు ఇది వద్దు బాబు, మాకు ప్రజాస్వామ్యం, మేము ఎంపిక చేసుకుంటామని చెప్పి మనం డెమోక్రసీలోకి వచ్చేసాం, ఎంపిక చేసుకుంటాం, ఎలక్షన్స్ పెట్టుకుంటాం. అందులో డెమోక్రసీలో ఒక మంచి ఉంది, సరైన వాడైతే వాడు ఎంపిక చేసుకుంటారు, లేకపోతే వేరే నచ్చిందని ఎంపిక చేసుకుంటాం, ఎలక్ట్ చేసుకుంటారు. సంఘంలో నాయకత్వం వన్ మ్యాన్ షో కాదు, వంశ పారంపర్యంగా వచ్చేది కాదు. కానీ ఈరోజు అలా అయిపోయింది, సంఘం అలా కనబడుతుంది. ఫ్యామిలీ వాళ్ళ అది దేవుడి రాజ్యం కాదు, సొంత రాజ్యం. వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు కట్టుకుంటున్నారు, ఎవరిని కలుపుకోవడం లేదు. ఒంటరిగా సేవ చేయాలని చూస్తున్నారు. జవాబుదారితనానికి ఒప్పుకోవటం లేదు. ఎవరు వాళ్ళని అడగడానికి వీల్లేదు, ఎవరికి వాళ్ళు సమాధానం చెప్పరు. ప్రశ్నిస్తే సంఘం నుంచి బయటికి గెంటేస్తారు, ప్రశ్నిస్తే శపిస్తారు. అడగకూడదు, ఆది సంఘం అలా లేదు. డిస్కస్ చేసుకున్నారు. అపొస్తల కార్యాల గ్రంథం 15వ అధ్యాయంలో పెద్ద గొడవ వచ్చింది. యూదులు క్రైస్తవులు అయ్యారు కదా, యూదులు ఏమంటారంటే మీరు మోషే చెప్పినట్టుగా సున్నతి చేసుకోవాలి కదా, అది దేవుడు చెప్పాడు కదా, మోషే దాన్ని చెప్పాడు కదా, సున్నతి కోసం బైబిల్లో రాయబడింది కదా, అబ్రహాముకు దేవుడు చెప్పాడు కదా, మనం సున్నతి పొందాల్సిందే కదా. ఇది వాళ్ళ వాదన. వాళ్ళ వాదనకి ఒక వాళ్ళ క్లారిటీతో వాళ్ళు బలమైన విషయాలు మాట్లాడుతున్నారు. మీరు ఎట్లాగా అబ్రహాముకు చెప్పింది చేయకుండా ఉంటారు, మోషేకి చెప్పింది చేయకుండా ఉంటారు, మోషే సున్నతి చేసుకోకపోతే దేవుడు చంపేద్దామని చూడలేదా, మీరు ఎట్లా చేయకుండా ఉంటారు? అది వాళ్ళ వాదన. పౌలు అదే యూదుల్లోంచి వచ్చాడు, సస్యమేర ఒప్పుకోలేదు. కృపచేత రక్షణ అయితే మీరు దీనికి ఏదైనా ఒక సిస్టమ్ తీసుకొచ్చి పెట్టారంటే సులువుగా పొందుకునే రక్షణ భారంగా మారిపోతుంది. సున్నతి అంటే చిన్న విషయమా? అన్యులు ఒప్పుకుంటారా? అన్యులు సున్నతో పొందుకుంటారా? మీరు ఎందుకు సులువుగా పెట్టిన ఈ సులువుగా వచ్చిన రక్షణకి మరొకటి 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 జోడిస్తారని చెప్పి సస్యే మేర ఒప్పుకోలా. 15వ అధ్యాయం 2, పౌలునకును బర్నబాకును వారితో విశేష వాదము తర్కము కలిగినప్పుడు ఏం చేశారు? ఈ అంశం విషయమై పౌలును బర్నబాను తమతో తమలో మరికొందరును యెరూషలేమును అపొస్తలుల వద్దకును పెద్దల వద్దకు వెళ్ళవని సహోదరులు నిశ్చయించిరి. ఎంత చక్కటి సెటప్ ఉంది చూడండి. ఇది వచ్చింది మరి మనం తేల్చుకోవాలి. కాబట్టి యెరూషలేములో అపొస్తలు ఉన్నారు కదా, వెళ్ళి కనుక్కొని రండి, వాళ్ళు చెప్తారు అని పౌలు ఏం చేశారట 2వ వచనంలో? పౌలు బర్నబా ఇంకా కొంతమందిని యెరూషలేములో ఉన్న పెద్దల వద్దకు పంపాలని ఎవరు నిర్ణయించారు? సహోదరులు. సహోదరు సంఘంలో ఉన్న వాక్యం ఎరిగిన పెద్దలందరూ, వాక్య పరిజ్ఞానం ఉన్న వాళ్ళందరూ. ఎంత మంచి లీడర్షిప్! పౌలు ఉన్నాడు, బర్నబా ఉంది, ఇంకా బర్నబా ఉన్నాడు, ఇంకా కొంతమంది ఉన్నారు, సహోదరులు ఉన్నారు, యెరూషలేములో కౌన్సిల్ ఉంది, పెద్దలు ఉన్నారు. వచ్చింద ప్రాబ్లం డిస్కస్ చేసి రండి, కనుక్కొని రండి, ఏం చెప్తారు తెలుసుకోండి. నాకు మనసులో అనిపించింది, నాకు పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడు, నాకు రాత్రి కల్లో చెప్పాడు. సోది బైబిల్లో లేని చెత్త అంతటికి బైబిల్ దేవుడు చెప్పాడు, కల్లో చెప్పాడు, ఇవన్నీ తీసుకొచ్చి రుద్ది నాశనం చేశారు సంగ. బైబిల్ ఉంది, బైబిల్ ఎక్కడుంది? మంచి మంచి ప్రశ్న. బైబిల్లో ఉందా లేదా? ఆల్రెడీ సేవ చేస్తున్న మంచి సేవకులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళు ఏమంటారు? బైబిల్ కాలేజీలు ఉన్నాయి, బైబిల్ స్కాలర్స్ ఉన్నారు, స్టడీ చేస్తున్నారు. రీసెంట్ గా రక్షణ టీవీలో ఒక డిబేట్ చూశాను. రక్షణ టీవీలో ప్రవీణ్ పగడాల ఇంకొక ఆయన డిబేట్ జరుగుతూ ఉంది. ఏమంటాడు? యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదంటాడు, క్రైస్తవుడే. అసలుకి రక్షణ టీవీ ఓనర్ చాలా మంచి అతను, చాలా మంచి అతను, పేరు గుర్తురావట్లేదు. దండం పెట్టి నా జీవితంలో నేను చేసిన పొరపాటు మిమ్మల్ని మా టీవీకి పిలవటం. యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు అన్న ఒక క్రైస్తవుని తీసుకొచ్చి నేను ఈ టీవీలో మాట్లాడిస్తున్నాను, నన్ను క్షమించాలని చెప్పి దండం పెట్టేశాడు. ఒక మాట అడిగారు, సార్ మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారంటే ఆయన ఒక మాట అన్నాడు, నేను ఎవరి దగ్గర నేర్చుకోను. వాళ్ళకి అర్థమైంది ఇదే ప్రాబ్లం. ఎవరిని అడగడు, ఎవరి దగ్గర తెలుసుకోడు, నాకంతా తెలుసు, నా పరిశోధనలో నేను తెలుసుకున్న సత్యం, సొంత సిద్ధాంతాలు. ఆది సంఘం అలా లేదు, పెద్దలున్నారు, నాయకులున్నారు, శిష్యులున్నారు, సహోదరులున్నారు. జవాబు తాతనం ఉంది, డిస్కస్ చేసుకోవడం ఉంది, మాట్లాడుకోవడం ఉంది, ఒంటరి సేవ లేదు, ఒంటెత్తి పోకలు లేవు, ఎవరిని కలుపుకోకుండా వెళ్ళిపోవడం లేదు, అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆది సంఘం ఓ వన్ మ్యాన్ షో కాదు, లీడర్స్ ఉన్నారు, నాయకులు ఉన్నారు. ఏడవ మాట ఆది సంఘం సేవకులను మిషనరీలను తయారు చేయడం మాత్రమే కాదు బయటికి పంపించారు. దాని ఆల్రెడీ మనం 15వ అధ్యాయం 4వ వచనాన్ని చదివితే, 15వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదివాం ఈ సున్నతి కోసం వివాదం వచ్చినప్పుడు. మొదటి అధ్యాయం 8వ వచనంలో మీరు పైనుండి శక్తి పొందుతారు, పరిశుద్ధాత్మ దేవుడిని మీరు పొందుకుంటారు. ఆ శక్తి చేత మీరేం చేస్తారు? మీరున్న యెరూషలేములో మీరు సాక్షులుగా ఉంటారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. యెరూషలేము పక్కన ఉన్న యూదా దేశాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. యూదా దేశానికి పక్కనే ఉన్న సమరయ దేశాన్ని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. మీరు అక్కడతో ఆగిపోకుండా భూదిగాంతాల వరకు సాక్షులుగా ఉంటారు. మీరున్న స్థలం, మీరున్న దేశం, మీరున్న ప్రాంతం అంత మాత్రమే కాదు, ప్రపంచమంతటికి మీరు విస్తరిస్తారు, వెళ్ళాలి. గిరిగీసుకొని నా 50 మంది, నా 100 మంది, నాది గొప్ప సంఘము. అందుకే సంఘాన్ని ఏమన్నాడు అంటే అవయవాలు, శరీర అవయవాలు. మెనీ ఆర్గన్స్ బట్ వన్ బాడీ అండర్ వన్ హెడ్షిప్. యేసుక్రీస్తు ప్రభు శిరసు, సంఘం శరీరము, సంఘంలో మనం అందరం అవయవాలము. చాలా కాలం తర్వాత ఆంధ్ర క్రైస్తవ సంఘంలో ఒక స్వరం ఒక పాస్టర్ నోట విన్న తర్వాత, అబ్బా నా హృదయం పొంగిపోయింది. కిరణ్ పాల్ అని చెప్పి గుడివాడలో ఆయన అన్యులనుంచి వచ్చి సేవ చేస్తున్నాడు. ఈ మాట అడుగుతున్నాడు మీకు, మీ ఊర్లో మీ సంఘానికి చెందని విశ్వాసులు బైబిల్ పట్టుకొని వాళ్ళ మందిరాలకు వెళ్తా ఉంటే నీకు, వీళ్ళు కూడా నా సహోదరులే, వీరు కూడా యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడ్డవారే, వీళ్ళు కూడా నా తండ్రిని ఆరాధిస్తున్న వాళ్ళే, వీళ్ళు నా కుటుంబమే, వాళ్ళు వేరే సంఘానికి వెళ్తున్నా, వేరే డినామినేషన్లో ఉన్నా, వేరే బ్యానర్ కింద ఉన్నా, వాళ్ళు నా సహోదరులే అన్న ఆ ఫీలింగ్ ఏమన్నా ఉంటుందా? వీళ్ళు మా హెబ్రోను కాదు కాబట్టి మాకు సంబంధం లేదు, వీళ్ళు మా ఎల్ఈఎఫ్ కాదు కాబట్టి మాకు సంబంధం లేదు, వీళ్ళు మా ఎస్ఎఫ్జే కాదు కాబట్టి మాకు సంబంధం లేదు, నీకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది? ఆ మాట అడుగుతున్నాడు. దేవుడు నాకు ఆ భారం ఇచ్చాడు. ఏమైపోయిందంటే మా సంఘం చాలా చాలా భయంకరమైన ఆ విధానం. అది ఒకటే బైబిల్, ఆ యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నారు, ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అభిప్రాయ భేదాలు, సిద్ధాంత భేదాలు ఉంటే ఉన్నాయి, కానీ ప్రాముఖ్యంగా పొరుగువాడిని నీలాగా ప్రేమించన్న బైబిల్ సిద్ధాంతం, నిన్ను వాళ్ళని పొరుగువాడిని ప్రేమించమని, సహోదరులను ప్రేమించాలని బైబిల్ సిద్ధాంతం. ఆ ప్రేమ ఏది చచ్చిపోయింది. వాళ్ళు వేరే. అంత భయంకరమైన నారో మెంటాలిటీ. ఎలా ఉంటుందంటే మీరు వేరే ఏ పాస్టర్ మాట వినొద్దు, మీరు ఎవరి పుస్తకాలు చదవద్దు, ఇంక ఎవరు చెప్పినా అది మంచిది కాదు, మిమ్మల్ని మార్చేస్తారు, మిమ్మల్ని పాడు చేసేస్తారు. నేను చెప్పింది మాత్రమే సత్యం, మీరు నా ప్రసంగాలే వినాలి, మీరు నా బోధ మాత్రమే వినాలి, నా పుస్తకాలే చదవాలి, ఇక ఎవరి జోలికి వెళ్ళొద్దు, వెళ్ళారంటే మీరు మారిపోతారు. అయిపోయింది, ఫస్ట్ టైం లాకేస్తారు. ఇంకా ఎంత నేరో మైండ్తో ఎదుగుతారు. వాళ్ళు మన సంఘం కాదు, వాళ్ళు మన వాళ్ళు కాదు. బిల్లీ గ్రహం గారు మీటింగ్స్ పెడుతున్నప్పుడు ఆయన కండిషన్ పెట్టేవాడట, క్రూసేడ్స్ పెట్టడానికి ఆయన డిమాండ్ ఉండేది. ఆయన వస్తే చాలా మంది ఉజ్జింపబడతారని చెప్పి సేవకులు ఆశపడేవారు, ఒక కండిషన్ పెట్టేవాడట. ఏందా కండిషన్ అంటే, మీరు అమెరికా వాళ్ళకి కండిషన్ పెట్టేవాడట, మీరు నా క్రూసేడ్లో తెల్లవాళ్ళు వేరు నల్లవాళ్ళు వేరు అన్న భేదం లేకుండా, అమెరికాలో ఈ జబ్బు బాగా ఉంటుంది, బ్లాక్స్ అండ్ వైట్స్ అండ్ తెల్లవాళ్ళు నల్లవాళ్ళు అనే జబ్బు లేకుండా, ఆ భేదం లేకుండా అందరూ కలిసి ఉంటారంటేనే నేను క్రూసేడ్ పెడతాను. నాయకులు మీరు నాకు మాట ఇస్తే నేను క్రూసేడ్ పెడతాను అని, అసలుకి భేదం ఏ భేదం లేదు, అందరూ కలిసి ఉండాలి, అందరు కలిసి ఉండాలి అన్న ఆ సిద్ధాంతాన్ని ఆయన బాగా తీసుకురాగలిగాడు. రైట్, మిషనరీలు పంపించింది ఆది సంఘం, ఆది సంఘం మిషనరీలు పంపించింది. అపోస్తల కార్యాల గ్రంథం 13వ అధ్యాయము 1వచనం నుంచి 4వచనాలు చదివితే అంతేక సంఘం ఎలాగుంది, ఎరుషలేము సంఘం మనం చూద్దాం. ఎరుషలేము సంఘంలో నుంచి పేతురు 10వ అధ్యాయంలో అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయంలో ఎరుషలేము సంఘంలో నుంచి ఇటలీ పట్టాలానికి పేతురు వచ్చాడు. ఇటలీ రోమాలో ఉంది, అన్ని జనుల మధ్యకు పేతురు వచ్చి సువార్త చేస్తున్నాడు. కాబట్టి వాళ్ళ మిషనరీలు పంపించారు. తోమా అపోస్తలు 12 మందిలో ఒకడు భారతదేశానికి వచ్చాడు. ఎరుషలేము సంఘం మిషనరీని పంపించింది, సేవకులను పంపించింది, బూదిగాంతల వరకు పంపించింది. ఆ 12 మంది ప్రపంచం అంతా చెదిరిపోయారు, హతసాక్షులు అయిపోయారు. కూర్చోలేదు, ఎరుషలేములో కూర్చోలేదు కొన్ని దినాలు అక్కడ ఉన్నా. తర్వాత వాళ్ళు ఆయన వాగ్దానం చేసినట్టుగా 1:8 ప్రకారంగా ఎరుషలేము యూదయ సమరయ బూదిగాంతల వరకు మీరు నాకు సాక్షులు అన్నట్టుగానే వాళ్ళు మూవ్ అయిపోయారు, బయటకు వచ్చేసారు, బూదిగాంతల వరకు వెళ్ళిపోయారు, సేవ చేశారు, చనిపోయారు. అది ఎరుషలేము సంఘం యొక్క మాదిరి. మనం చదువుతున్న ఈ 13వ అధ్యాయము అంత్యోకయ సంఘం యొక్క మాదిరి. 13వ అధ్యాయంలో ఏం చదువుతాం, 13వ అధ్యాయము 1వచనం, అంత్యోకయలో ఉన్న సంఘంలో బర్నబా, చూడండి వన్ మ్యాన్ షో కాదు మళ్ళీ అక్కడ, బర్నబా, నిగేర్ అనబడిన సుమియోను, కురేనియుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడ్డ మనయ్యను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. అన్ని ప్లూరల్ వర్డ్సే, ఒక ప్రవక్త కాదు, ఒక బోధకుడు కాదు, వీళ్ళందరూ ఉన్నారు. వారు ప్రభువును సేవించి ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారు నాకు ప్రత్యేకపరచుని వారితో చెప్పాను. నాకు పౌలు సౌలు బర్నబాను పంపించండి అన్నాడు ఆయన, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళతో మాట్లాడాడు. 3, అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. 4, వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడ్డ వారు సిల్లుకైకు వచ్చి అక్కడి నుంచి వాడేకు కుప్రాకు వెళ్ళిరి. అర్థమేంటి, మా సంఘంలో ఉన్న వాళ్ళని మేమెందుకు బయటికి పంపాలి, కాదు, పోను బయటికి వెళ్ళి మీరు ఎక్కడో సేవ చేస్తా ఉంటే మేము మీకెందుకు డబ్బులు ఇవ్వాలి, కాదు. అంత్యోకయ సంఘం సర్వలోక రక్షణ కొరకు భారం కలిగి ఉంది. ఎరుషలేము సంఘం సర్వలోక రక్షణ కొరకు భారం కలిగి ఉంది. ఈ మాట కొంచెం అర్థం చేసుకోండి. ప్రతి ఉదయం ఈ వాక్య ధ్యానం తర్వాత మనం ఏమని ప్రార్థన చేస్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో మనం సేవ చేస్తున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల కొరకు ప్రార్థన ఉంది. మొదటి విజ్ఞాపన ప్రార్థన, తెలంగాణ అన్ని ప్రాంతాల కొరకు, నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాలు, గవర్నమెంట్ ఆఫీసులు, అక్కడున్న మన సంఘం, అక్కడున్న మన సంఘం ద్వారా ఆ ప్రాంతం అంతా రక్షించబడాలి. భారతదేశంలో ఒక రాష్ట్రం కోసం ప్రార్థన చేస్తున్నాం, ప్రపంచ దేశాల్లో ఒక దేశం కోసం ప్రార్థన చేస్తున్నాం, మిషనరీల కోసం ప్రార్థన చేస్తున్నాం, సంఘ ఉజ్జీవం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ ప్రార్థన మనకు సంబంధించింది కాదు, మనకంటే సంబంధించింది అన్న మాట దగ్గర మన ఈవెంట్స్ కోసం మొదటి అక్కడ కూడా ప్రార్థన అంశాలు పెట్టాం. కానీ నేనేమంటున్నానంటే భారతదేశపు సంఘముగా భారతదేశం అంత రక్షణ కొరకు మన ప్రార్థన అంశాలు పెట్టుకున్నాం. అంత్యోకే సంఘానికి ప్రపంచ దేశాలు ఎక్కడికి వెళ్ళమన్నా రెడీగా ఉన్నారు, అందరి కోసం ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ ప్రార్థనే అలా ఉంది కాబట్టి వాళ్ళు ప్రార్థన చేస్తుండగా మీరు పలానా దేశం కోసం ప్రార్థన చేస్తున్నారు కదా. అంత్యోకే సంఘం నుంచి పౌలు బర్న బయటకు వస్తే అంత్యోకే సంఘం ఆసియాలో ఉంటే, ఆసియాలో నుంచి పౌలు బర్నబాని బయటకు పంపిస్తే వీళ్ళు యూరప్ ఖండంలో అడుగుపెట్టారు. ఎక్కడ ఆసియా ఖండంలో, ఎక్కడ ఆసియా ఖండము, ఎక్కడ అంత్యోకియా, ఎక్కడ యూరప్ ఖండము, ఆ యూరప్ ఖండంలో వీళ్ళు అడుగుపెట్టారు. ఖండాలు దాటి వచ్చారు, ఖండాలు దాటి పంపించారు. వాళ్ళు వాళ్ళ మైండ్ చూడండి, వాళ్ళకున్న భారం చూడండి. దేవుడు లోకమంతటిని ప్రేమిస్తున్నాడు, సంఘం లోకమంతటి కొరకు ప్రార్థన చేయాలి. సంఘం తన చేతులు చాచాలి, సంఘం తనను తన తన ప్రార్థన పరిధి పెరగాలి. ప్రపంచం అంతా మనం తిరగలేము, కానీ ప్రపంచం అంతటి కోసం ప్రార్థన చేయగలంగా. మన ప్రార్థన అలాగుండాలి, మన ప్రేమ అలాగుండాలి. అంత్యోకే సంఘం కానీ యెరూషలేము సంఘం కానీ వారు నాయకులను తయారు చేసి అట్టే పెట్టుకోలేదు. వాళ్ళు తయారు చేసిన నాయకుల్ని దైవాత్మ ఎట్లా ప్రేరేపిస్తే అలా వాళ్ళు వెళ్తానంటే, మీరు వెళ్ళండి, మేము మీతో పాటు ఉన్నాం, మీకోసం ప్రార్థన చేస్తాం, సపోర్ట్ చేస్తామని పంపించారు. క్రిస్మస్కి నన్ను చీరాలపట్నంలో మార్క్స్ లూథరన్ సెంటినరీ చర్చ్ లో వాక్యం చెప్పడానికి పిలిచారు. నేను ఆ ప్రాంతానికి వెళ్తున్నానని తెలిసి ప్రార్థన చేస్తుంటే నాకు ఒక మాట వాళ్ళు చెప్పారు, అక్కడ మిషనరీ హాస్పిటల్ ఉంది, మీరు విజిట్ చేయొచ్చు అని చెప్పేసి తెలిసిన బ్రదర్స్ అన్నారు. మిషనరీ హాస్పిటల్స్ ఎక్కడున్నా వెళ్తాం కదా, అక్కడున్న మిషనరీ హాస్పిటల్కి తర్వాత అయిపోయిన తర్వాత వెళ్ళాను. అక్కడ మనం బేరమ్ కోసం, నెల్లూరు మిషన్ హాస్పిటల్ సంబంధించిన బేరమ్ కోసం బాగా మాట్లాడుకుంటాం, కొంత తెలుసు. చీరాలకు కూడా ఒక బేరమ్ వచ్చింది. ఆ బేరమ్ ఈ బేరమ్ ఒకళ్ళనుకున్నాను కాదు, ఈవిడ మేరీ బేర్, ఆవిడ ఒలియట్ బేర్, ఈవిడ మేరీ బేర్. ఆవిడే పెళ్లి చేసుకోలేదు, ఈవిడే పెళ్లి చేసుకోలేదు. ఏమి నిజంగా ఎంత చూసిన ప్రతిసారి అనిపిస్తుంది, వాళ్ళు ఎక్కడో అమెరికా నుంచి భారతదేశానికి, ఇప్పుడు భారతదేశమే కాస్త కోస్త ఫెసిలిటీస్ కనబడుతున్నాయి, కానీ అప్పటి భారతదేశం స్వతంత్రానికి ముందటి భారతదేశం ఎట్లా ఉండేది, అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎలాగొచ్చారు, ఎందుకు వచ్చారు. వేలకు వేల ఎకరాల భూములు మందిరాన్ని కట్టి మనకి ఇచ్చేశారు, హాస్పిటల్స్ కట్టారు, హోమ్స్ కట్టారు. రీసెంట్గా ఖమ్మం పట్టణం వారసత్వానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మిషన్ హాస్పిటల్కి వెళ్ళడం, లెప్రసీ హోమ్కి వెళ్ళడానికి ప్రభు సహాయం చేశాడు. అక్కడికి మిషనరీస్ వచ్చాడు, అక్కడే ఉన్నారు. అక్కడ చెల్లి సాక్ష్యం చెప్తా ఉంది, తను డాక్టర్ అయింది, ఖమ్మం మెడికల్ సహవాసం కోఆర్డినేటర్, ఎంబీబీఎస్ డాక్టర్. వాళ్ళ అమ్మకి ఆస్ట్రేలియా నుంచి ఒక ఆయన స్పాన్సర్ చేశాడు. వాళ్ళ అమ్మకి తర్వాత ఈ పాప పుట్టిన తర్వాత ఈ పాప కూడా స్పాన్సర్ చేశాడు. ఈ పాపని ఈయన చూడడానికి సంవత్సరానికి ఒకసారి వచ్చేవాడట. వస్తూ వచ్చిన మాటల్లో పాప చదువుకుంటుంది, సార్ అని పరిచయం చేస్తే ఏమవుదాం అనుకుంటున్నామంటే నేను డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను. ఆ పాప అందట పేద పిల్ల, డాక్టర్ ఎట్లా అవుతుంది. ఆయన నవ్వి అట్లాగే డాక్టర్ అవుతావా, డాక్టర్ చదివిస్తానులే అన్నారట. అని మెడికల్ సీట్ తెచ్చుకుంటే ఏ గ్రేడ్ సీట్ వస్తే 60,000 సంవత్సరానికి కట్టాల్సి వస్తే అలాగే సపోర్ట్ చేశాడు ఆయన. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎట్లా ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యావమ్మా అంటే, గొప్ప ఆశ్చర్యమే. ఎట్లయ్యో, భారతదేశానికి చెందనవాడు భారతదేశ సంఘాన్ని ప్రేమించి భారతదేశం కొరకు ఎంతో చేసి ఇక్కడ ఒక పిల్ల డాక్టర్ అయితే, ప్రభు ప్రేమలో డాక్టర్ అయితే చాలా మంది పేదలకి వైద్యం చేస్తుంది, సువార్త చెప్తుందని భారం కలిగి అట్లా చేశాడు ఆయన. మనకు ఈ సంవత్సరం క్యాలెండర్లో మిషనరీలు అందరినీ చూపించడానికి ట్రై చేశాం. ఎస్ఎఫ్జేలో ఈ నెట్వర్క్ ఉంది కాబట్టి అసలుకి ఏ జిల్లాలకి ఎక్కడికైనా మిషనరీలు వచ్చారా అన్న ఒక సర్వే చేస్తే ఎవరికి తెలియని చరిత్ర అంతా బయటకు వస్తుంది. అన్ని ప్రాంతాలకు వచ్చారు, అన్ని చోట్ల మిషనరీల సమాధులు ఉన్నాయి. భవిష్యత్ తరాలకి మా ఊరు ఫలానా ఆయన వచ్చాడు, మా ఊరు ఫలానా ఆవిడ వచ్చింది, మా ఊర్లో వాళ్ళ సమాధి ఉంది, మా ఊర్లో వాళ్ళు ఎలాంటి సేవ చేశారు. కరీంనగర్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ప్రారంభ దినాల్లో అక్కడ కోఆర్డినేటరు మా ప్రాంతానికి మిషనరీలు వచ్చారు సార్ అన్నాడు. ఎవరో అనుకున్నాను. తర్వాత మంచిర్యాల ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆ మిషన్ కాంపౌండ్ లో అకామిడేషన్ ఇచ్చారు. ఆ మిషన్ కాంపౌండ్ లోకి వెళ్ళిన తర్వాత ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేశారు, ఇప్పటికీ వాళ్ళ పిల్లలు ఉన్నారు. ఎంత ఆశ్చర్యం అంటే మంచిర్యాలలో ఉన్న మిషన్ కాంపౌండ్ లో అమెరికా నుంచి వాళ్ళు వచ్చారు విగ్ ద్వారా. అది మనకి ఆంధ్ర క్యాలెండర్ లో ఆ డీటెయిల్స్ అన్ని రాశాం. వాళ్ళ పిల్లలకి ఇండియన్స్ తో పెళ్లి చేశారు. వాళ్ళు ఆ భార్యాభర్త ఇద్దరు ఫోటోలు చూస్తే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది, అమెరికా అమ్మాయి ఇండియా అబ్బాయి పెళ్లి చేసుకున్నారు, లేదా అమెరికన్ అబ్బాయి ఇండియన్ అమ్మాయి పెళ్లి చేసుకున్నారు పిల్లలుగా అన్నారు. వాళ్ళు ఎంత జాతి భేదాన్ని మర్చిపోయారంటే, మేము దేవుడు మమ్మల్ని భారతదేశాన్ని పిలిచాడు, నా పిల్లలు భారతదేశంలో ఉన్నవారిని పెళ్లి చేసుకోవాలి. ఆ మాట ఎంత కదిలిస్తుందో. దౌర్భాగ్యం క్రైస్తవ సంఘానికి ఏంటంటే మాల సంఘాలు మాదిగ సంఘాలు. దాన్నే జీర్ణించుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. వాళ్ళు అమెరికా వాళ్ళు ఇండియా వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, పిల్లలని అన్నారు వెళ్ళిపోలా, ఇక్కడే చచ్చిపోయారు, ఇంకా సజీవులుగా మన ముందు ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ పెదనాయన, ఆయన ఆరుగురు పిల్లల్ని రెడ్డి కమ్యూనిటీలో ఇవ్వలేదు. ఆయన ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆరుగురు పిల్లల్ని ఎస్సీలకి ఇచ్చి పెళ్లి చేశాడు. రెడ్డి చచ్చిపోయాడు, యేసుక్రీస్తు ప్రభునందు రెడ్డి చచ్చిపోయాడు. కులం లేదు, కుల పిచ్చి లేదు. ఎంత వాక్యం అంతో మాట్లాడుతుందో, వాక్యం అంతో మాట్లాడుతుంది. కాబట్టి పిల్లరా, వారు మిషనరీని పంపించారు. ఈరోజు సంఘాల పరిస్థితి ఎట్లా ఉందంటే, వాళ్ళు నెక్స్ట్ లీడర్స్ని తయారు చేయరు, మిషనరీల కోసం చెప్పరు, భారతదేశం రక్షించబడాలన్న భారాన్ని సంఘానికి ఎవరు, కనీసం ఆ సంఘం ఉన్న గ్రామం అంతా రక్షించబడాలన్న ఆ భారాన్ని కూడా ఎవరు, ఆ సంఘంలో ఉన్న విశ్వాసీ సేవకుడు తయారైతే ఒక బైబిల్ కాలేజీకి పంపిస్తే, ఒకవేళ పొరపాటున పంపరు పంపించారనుకోండి, నువ్వు బైబిల్ కాలేజీకి వెళ్ళి బైబిల్ బాగా నేర్చుకొనిచ్చి మన బ్రాంచెస్ లోనే నువ్వు పనిచేయాలి, నీకు మేము ఫీజు కడతాము చదివిస్తాము, నువ్వు మరలా వచ్చి మన బ్రాంచ్లో పనిచేయాలి. దేవుడు నిన్ను ఎలా ప్రేరేపిస్తే, ఏ ప్రాంతానికి చూపిస్తే ఆ ప్రాంతానికి వెళ్ళు అబ్బే, మనకేంటి లాభం అలా బయటకు పంపించేస్తే. సంఘాలు బయటికి సేవకులను పంపడం లేదు, సంఘాలు మిషనరీ సేవకులకు పురుకొల్పడం లేదు, సంఘాలు కనీసం మనం చేయలేని సేవ మిషనరీ సంస్థ చేస్తుంది కాబట్టి ఆ సంస్థకి మన కానుకల్లో కొంత పంపిద్దాము అన్న ఆ స్పృహ కూడా లేదు. నిజంగా అవసరం అయిన దానికంటే ఎక్కువ ఉంది ట్రెజరీలో, సంఘం యొక్క ఖజానాలో. తీసుకెళ్లి బ్యాంకులో పడే తర్వాత ఎవడో దొంగ తినేస్తాడు అంతే. ఆ బ్యాంకులో ఏమయ్యింది, బ్యాంకులో ఏమైంది, ఏమవుతుంది, ఏమవుదు, దోచుకుంటా సంతకాలు వాళ్ళే కదా. మిషనరీని పంపించారు, అది ఆది సంఘంలో మనం చూస్తున్నాం. దయచేసి నేనేమంటానంటే, మీ కళ్ళతో చూసి సంఘం అంటే ఇది అనొద్దు. మీరు బైబిల్లో చదివి సంఘం అంటే ఇది అని అర్థం చేసుకుందాం. అలాగే ఎస్ఎఫ్జే సంఘాలను కడదాం, అలాంటి బ్రాడ్ మైండ్ తో సంఘాలు కడదాం, అలాంటి ఆదిమ సంఘం ప్యాటర్న్ లో సంఘాలు కడదాము, దాన్ని మనం సంఘాలకు నేర్పిద్దాము, దాన్ని మనం భవిష్యత్ తరాలకు నేర్పిద్దాము. భారతదేశం మీద ప్రేమ, ప్రపంచ దేశాల మీద ప్రేమ, డినామినేషన్ సంబంధం లేకుండా ఏదైనా వాక్యంలో ఎలా చెప్పాడో అలా చేద్దాం. ఆది సంఘం యొక్క అడుగు జాడలో నడుద్దాం. ప్రభు అటు కృప మనందరికీ అనుగ్రహించను గాక. ఆమేన్.